ಶ್ರೀ ಗಣೇಶಾಯ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಸರಸ್ವತ್ಯೈ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಸಾಯಿನಾಥಾಯ ನಮಃ. ಶ್ರೀ ಶಿರಡಿ ಸಾಯಿ ಮಹಾಸಮಾಧಿಕಿ ಮುಂದು ಶ್ರೀ ಸಾಯಿ ಆಶೀರ್ವಚನಾಲತೋ ಶ್ರೀ ಹೇಮಾದ್ರಿ ಪಂತ್, ಶ್ರೀ ದಾಸಗಳು ಮಹಾರಾಜುಲು ಶ್ರೀ ಸಾಯಿತತ್ವ ಪ್ರಚಾರಮು ಪ್ರಾರಂಭಿಸಾರು. ಆ ತರ್ವಾತ ఎందరో సాయి భక్తులు శ్రీ సాయితత్వ ప్రచారము కొనసాగించుతూ వచ్చారు. కొందరు రచనల ద్వారా, కొందరు కీర్తనల ద్వారా, మరికొందరు ఉపన్యాసాల ద్వారా శ్రీ సాయితత్వ ప్రచారము కొనసాగించుతున్నారు. ప్రస్తుత కాలంలో ఉపన్యాసాల ద్వారా శ్రీ సాయితత్వ ప్రచారము కొనసాగించుతున్న సాయి భక్తులలో శ్రీ సాయికి బానిసైన రావాడ గోపాలరావు గారు ఒకరు. వీరు 1946లో శ్రీ రావాడ వెంకటరావు మరియు శ్రీమతి రావాడ వెంకటరమణమ్మ పుణ్యదంపతులకు జన్మించారు. వీరు తమ 54వ సంవత్సరంలో భారత ప్రభుత్వ సేవల నుండి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి తన జీవితాన్ని శ్రీ సాయితత్వ ప్రచారానికి అంకితం చేశారు. శ్రీ సాయితత్వ ప్రచారంలో భాగంగా దేశ విదేశాలలో ఇంగ్లీషు, తెలుగు భాషలలో అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. వారు 2000లో అమెరికాలో చికాగో పట్టణంలోను, 2003వ సంవత్సరంలో ఒర్లాండో పట్టణంలో జరిగిన విశ్వసాయి భక్తుల సమ్మేళనంలో పాల్గొని ఇంగ్లీషు భాషలో ఉపన్యాసాలు ఇచ్చారు. వారు తమ ఉపన్యాసాలలో అనేక ఆధ్యాత్మిక గ్రంథాల నుండి ఉదాహరణలను, శ్రీ సాయి సచ్చరిత్రలో శ్రీ హేమాద్రి పంత్ గారు తెలియజేసిన వివరాలను క్రోడీకరించుతూ మరియు తన స్వంత ఆలోచనలను ప్రస్తావించుతూ ఉపన్యాసాలు కొనసాగించడం వారి ప్రత్యేకత. రామాయణంలో సాయినాథుడు ఇప్పుడు వినండి.
ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమద్ రామాయణ ప్రశస్తి. రామాయణ ప్రశస్తి. శ్రీరాముని చరిత్రను తెలుపునది రామాయణం. దీనిని సంస్కృతమునందు రచించిన వాడు వాల్మీకి మహర్షి. వీరు ఒకనాడు నారద మహర్షిని చూచి, ఇప్పుడు లోకములో సకల సుగుణ సంపన్నుడును సుందర రూపుడును అయిన వాడెవడు? ఎవనికి దేవతలు భయపడుదురో అట్టివాడున్న తెలుపుము అని అడిగాడు. అందులకు నారదుడు, రాముడను ఇక్ష్వాకు వంశ ప్రభువు, నీవడిగిన సకల లక్షణములు కలవాడు, ప్రపంచమున ఉత్తమ ధర్మములను పాటించి 100,000 సంవత్సరములు రాజ్యపాలనము చేసి బ్రహ్మలోకమునకు వెళ్ళును. ఇతని చరిత్రము పవిత్రము, పాపహరణము పుణ్యము, వేద సమ్మతము, రామాయణము నిత్యము అనుసంధానము చేయు మానవుడు పుణ్యలోకములను పొందును అని చెప్పి నారదుడు దేవలోకమునకు వెళ్ళలిపోయాను. నారదుడు వెళ్లిన పిమ్మట వాల్మీకి శిష్య సమేతుడై తమసానదికి అనుష్ఠానము నిర్వర్తించగా వెళ్ళలేను. అచ్చట ఒక వృక్షముపై కామమోహితమగు క్రౌంచ మిథునమును చూచుతుండా అందు పురుషపక్షిని ఒక బోయవాడు బాణముచే కొట్టగా అది క్రిందబడి పరితపించుచుండెను. దాని చూచి కరుణార్ద్ర చిత్తుడగు వాల్మీకి నోటి నుండి శోకము శ్లోక రూపముగా వెడలినది. అప్పుడు వాల్మీకి బ్రహ్మ ప్రత్యక్షమై, విచారించవలదు, నా ఆజ్ఞతోడనే సరస్వతి నీ నోటి నుండి వెలుడనిది. నారదుడు చెప్పిన విధముగా రామచరిత్రమును రావణ సంహారమును రచింపుము అని చెప్పి అంతర్ధానుడయ్యాను. రామాయణమునకు ఈ శ్లోకమే ముఖ్య కారణం. అష్టాదశ కావ్య లక్షణ సమన్వితమొకటికే ఇది ఉత్తమ కావ్యం. ప్రప్రథమమున ఛందోబద్ధముగా సంస్కృత భాష యందు వెలువడినది కావున ఇది ఆది కావ్యమైనది. దీనిని రచించిన వాల్మీకి మహర్షి ఆదికవి అయ్యను. సకల చరాచర భూతధాత్రిని సృష్టి స్థితిలయముల గావించువాడును, పాల సముద్ర శయనుడును అగు ఆది మహావిష్ణువు నాభికమలమందు జన్మించినవాడు బ్రహ్మ. ఇతనికి 3వ తరమువాడు సూర్యుడు. ఇతని పుత్రుడు ఇక్ష్వాకుడు. ఇతనికి 18వ వాడు కాకుత్సుడు. ఇతని పుత్రుడు రఘువు. వీరు 3 రాజధర్మానుసారముగా ప్రజాపాలనము చేసి విఖ్యాతిని పొందినవారు. ఈ సంతతికి ప్రధానుడు సూర్యుడు. కావున దీనికి సూర్యవంశం అని పేరు వచ్చినది. ఈ వంశములోని వాడే దశరథ మహారాజు. ఇతని పుత్రులు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. వాల్మీకి బ్రహ్మ అనుగ్రహముచే రామాయణమును రచించి ఎట్లు ప్రచారము కావించటయా అని ఆలోచించుతుండెను. రామాయణ రచనము నాటికి రామాదులు జన్మించి ఉండిరి. పిమ్మట గర్భిణియగు సీత లోకాపవాద కారణమున రామునుచే అరణ్యమునకు పంపబడెను. ఆమె వాల్మీకి ఆశ్రమమును చేరి కుశలవులను ప్రసవించెను. వారికి వాల్మీకి ఉపనయనము గావించి సకల విద్యలను గరపి రామాయణమును రాగ తాళ లయబద్ధముగా బోధించటయు జరిగినది. వారు తల్లి మరియు గురువుల అనుమతిచే భిక్షా సంగ్రహణార్థమై జనపదముల సంచరించుతూ ఒకనాడు యాథాలాపముగా అయోధ్యకు చేరిరి. రామాయణము గానము చేయుచు నగరమున పర్యటించుతుండిరి. అప్పుడు రామాదులు తమ చరితమును తమ తల్లులతో కూడిన సభయందు గానము చేయగా ఆ బాలురను ఆహ్వానించిరి. ఆ కుశలవులు రామునకు ప్రతిరూపులుగా ఉండిరి. వారి రూపమునకు స్వరమాధుర్యమునకు ముగ్ధులై రామాయణమునంతయు శాంతముగా వినిరి. అంతకుముందు రామాయణమును విన్నవారు లేరు. ప్రప్రథమను విన్నవారు రామాదులే. దేవతలు దేవర్షులు తాపసులు ప్రజలు రాక్షసరాజగు రావణుడు పెట్టు హింసలను సహించలేక బ్రహ్మవద్దకు వెళ్ళి మొరపెట్టుకొని బ్రహ్మవారలను వెంట పెట్టుకొని వైకుంఠమునకేగెను. వైకుంఠమునకేగి మహావిష్ణువును ప్రార్థించిరి. అంత నారాయణుడు ప్రసన్నుడై లోకకంటకులకు రావణాది రాక్షస సంహారమును గావించెదను. ముందుగా మీరు మీమీ అంశలచే వానర భల్లూకములను సృజించుడు. నేను దశరథుని కుమారునిగా జన్మించెదను అని చెప్పి పంపెను. అంత సూర్యాంశమును సుగ్రీవుడు, ఇంద్రాంశమున వాలి, అగ్ని అంశమున నలుడు, వరుణాంశమున నీలుడు, వాయువు అంశమున హనుమంతుడు, బ్రహ్మాంశమున జాంబవంతుడు జన్మించిరి. ఆ కాలమున అయోధ్యాధిపతియగు దశరథుడు 60,000 ఏండ్లు ప్రజాపాలనమునర్చియు పుత్ర సంతానము లేక పరితపించుతుండెను. వశిష్ఠాదుల అనుమతిచే పుత్ర కామేష్టిని చేసెను. శ్రీ మహావిష్ణువు యాగాగ్నియందుండి పాయస పాత్రముతో ప్రజాపత్య రూపుని ఉద్భవింపచేసెను. దశరథుడు ఆ పాయసమునందుకొని 3 భార్యలకును ఇచ్చెను. అందు ప్రధానమగు శిరోభాగమును కౌసల్య భుజించెను. కావున ఆమెకు శ్రీరాముడు జన్మించెను. మిగిలిన 3 భాగములలో ఒక భాగము కైకేయి, 2 భాగములు సుమిత్రయు భుజించుటచే భరతుడును లక్ష్మణ శత్రుఘ్నులను జన్మించిరి. వీరు విశ్వంస సంభూతులగుటచే అసాధారణ ప్రజ్ఞావంతులై లోకాతీతములగు కార్యములను వనర్చిరి. రావణుడు పులస్య బ్రహ్మపుత్రుడు. వేదాది సకల విద్యలను ఎరిగినవాడు. మహా తేజోబలుడు. అహంకారముచే సమస్తమును జయించవలయనను అత్యాశచే బ్రహ్మను గూర్చి తపము చేసి అనన్య సాధ్యములను దుర్లభములను అగు వరములను పొందెను. భగవన్ మాయచే నర వానర భల్లూకములు అల్పములను దృష్టితో వాని వలన మృత్యువు రాకుండునట్లు కోరలేదు. ఆ అవకాశమును బట్టి భగవంతుడు మానవ జన్మమెత్తెను. రామాయణమున సందర్భానుసారముగా ప్రజలకు అవసరమైన పితృవాక్య పరిపాలనము, భ్రాతృ ప్రేమ, పతిభక్తి, స్నేహధర్మము, స్వామిభక్తి మున్నగు ధర్మములను, భర్తృవంచనము, పరదారాపహరణము, సజ్జన ద్రోహము మున్నగు వాని వలన కలుగు అరిష్టములను వాల్మీకి తన తపోమహిమచే సర్వము నెరిగి దృష్టాంత కథాపూర్వకముగా సర్వసామాన్యముగా సులభ శైలిలో సంస్కృతమున తెలియచేసెను. సకల ధర్మ సంయుక్తముగా రచించబడినదగుటచే ఈ రామాయణము మహాకావ్యమైనది. ఇందు సుందరాకాండము ప్రత్యేకముగా పేర్కొనదగినది. పిశాచ రోగ్రస్తులను, గ్రహపీడితులను అగువారు దీనిని నిత్య పారాయణము గావించి ఆ పీడ నుండి విముక్తలుగుచున్నారు. రామాయణము ఆదికావ్యము. రామునికి మించిన దైవము లేడు. ఇది సకల ధర్మ ప్రామాణిక గ్రంథము. రామాయణము ఏ ఇంట నుండునో అచ్చట సర్వపీడలు తొలగి సర్వశుభములు కలుగును.
శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతయ నమః, శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర 10వ అధ్యాయంలో బాబా స్వయంగా అన్న మాటలు, నేను నా భక్తులకి బానిసను అన్నారు వారు. అదే 15వ అధ్యాయంలో, నేను అందరి హృదయాలలోనూ నివసిస్తున్నాను అన్నారు. కావున ఈ సాయి యొక్క బానిస యొక్క నమస్కారాలు స్వీకరించమని కోరుతున్నాను. సాయి సచ్చరిత్ర 6వ అధ్యాయంలో హేమాద్రి పంతు చక్కటి మాట రెండు రాశారు. వారేమన్నారంటే, నేను రామాయణం చదువుతున్నప్పుడల్లా నాకు సాయి అడుగడుగునా రాముడి రూపంలో కనిపించాడు. నేను భాగవతం చదువుతున్నప్పుడల్లా సాయి నాకు అడుగడుగునా కృష్ణుడిగా దర్శనమిచ్చాడు అన్న విషయాన్ని హేమాద్రి పంతు స్వయంగా రాసుకున్నారు. ఇది చదివిన తర్వాత రామాయణంలో సాయి కనిపించడం ఏమిటి, భాగవతంలో సాయి కనిపించడం ఏమిటి అనే ఆలోచనలతో నేను కూడా రామాయణం భాగవతం చదివి హేమాద్రి పంతు రాసినటువంటి మాటలు అక్షర సత్యాలు అని గ్రహించాను. ఈ రోజున మన సత్సంగ కార్యక్రమంలో రామాయణంలో సాయినాథం అనే అంశం మీద రామాయణాన్ని, తర్వాత సాయి సచ్చరిత్రని, ఈ రెండింటి మధ్యనటువంటి సామీప్యాన్ని, కృష్ణుడు భాగవతం గురించి చెప్పినప్పుడేమో కృష్ణుడి గురించి మనం మాట్లాడుకుందాం, ఈ రోజున రామాయణం గనుక రాముడు సాయిరాముడు గురించి మాట్లాడుకుందాం. షిరిడీలో 1838కి ముందే, ఇప్పుడు ద్వారకామాయి పక్కన మారుతి మందిరం ఉంది, అది 1838కి ముందే ఉంది. శ్రీ సాయినాథుల వారు షిరిడీకి మొట్టమొదటిసారి 16 సంవత్సరాల బాలుడిగా 1854 సంవత్సరంలో వేప చెట్టు కింద తపస్సు చేసుకుంటూ దర్శనమిచ్చారు. తరువాత 1858 సంవత్సరంలో 20 సంవత్సరాల యువకుడుగా షిరిడీకి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా మహిళాపతి వారిని ఆవో సాయి సాయి ఇచ్చారు. అప్పటి నుండి వారికి సాయి అనే నామకరణం జరిగిందని మన అందరికీ తెలుసు. కానీ ఈ విషయం ప్రస్తావించినప్పుడు నేను ఒక కొంచెం మరికొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. సాయి మనకి 1858 నుంచేనా పరిచయం, అంతకు ముందు లేడా సాయి అనే విషయం ఆలోచించినప్పుడు మనం మన పూర్వీకులను మనం గుర్తు చేసుకుందాం. సనాతన ధర్మంలో శేషసాయి, వటపత్ర సాయి మనం వినే ఉంటాం. శేషసాయి అంటే శ్రీ మహావిష్ణువు, వటపత్ర సాయి అంటే శ్రీకృష్ణుడు. మరి అక్కడ సాయి అనే నామకం లేదా? సాయి అనేది ఒక పవిత్ర నామం. ఆ పవిత్ర నామాన్ని మన పూర్వీకులు మహిళాపతి కన్నా ముందే ఉచ్చరించి సనాతన ధర్మంలో ప్రస్తావనకు తీసుకొచ్చారు. తర్వాత మనం 1838 ముందే మారుతి మందిరం ఉంది అన్న విషయం మీకు నేను చెప్పాను. ఎక్కడైతే రాములు వారు ముందు వస్తున్నారో అంతకన్నా ముందు అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారన్న విషయం మనకు తెలుసు. మారుతికి తెలుసు సాయిరాముడు 1858లో ఇక్కడ ఉండడానికి వస్తున్నాడు అనే ఉద్దేశంతో ఆయన మారుతి మందిరంలో ఉండి ద్వారకామాయికి మెరుగులు దిద్దుయి తన యజమాని తన స్వామికి సేవ చేసుకుందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. మనం సాయిని పూజించేటప్పుడు శివరామకృష్ణ మారుత్యాది రూపాయ అని అంటుంటాం. మారుతి యొక్క చాలా ప్రాశస్యం ఉంది ఇక్కడ. మారుతికి ఆదిమానవుడు ఎవరండి? వానరం. వానర జాతిలో గొప్పవాడు మారుతి. అటువంటి మారుతి గురించి ఆదిమానవుడు అని చెప్పుకునే ముందు డార్విన్ సిద్ధాంతం ప్రకారం కూడా మనం ఆలోచించాలి. ఆదిమానవుడు వానరం. వానరం యొక్క ప్రాశస్యం చెప్తున్నప్పుడు సాయికి వానరానికి సంబంధం ఏమిటండి అని మీరు అడగచ్చు. మీరు నేను సాయి అనే పదానికి అర్థం ఏదైనా ఉందా ఇంగ్లీష్ డిక్షనరీలు ఎన్నో చూస్తే, వెబ్స్టర్స్ డిక్షనరీలో సాయి అనే పదానికి ఒక చక్కటి అర్థాన్ని వారు చెప్పారు. భూమధ్యరేఖా ప్రాంతం అయినటువంటి దక్షిణ అమెరికాలో బ్రెజిల్ అనే దేశంలో అక్కడ ఉన్నటువంటి అడవులలో కోతులని వాళ్ళు సాయి అంటారు. అంటే సాయి ఆది మానవుడని మనకి తెలియచేయబడింది. తర్వాత ఇంకొక విషయం మనం గుర్తు చేసుకోవాలి. ధులియా కోర్టులో సాయిని ఆ జడ్జి గారు అడిగినప్పుడు, నీ వయస్సు ఎంత అంటే 100,000 సంవత్సరాలు అని సాయి స్వయంగా చెప్పారు. నీ పేరేమిటంటే, నన్ను సాయి అంటారు అన్నాడు. నీ తండ్రి పేరు సాయి అన్నాడు. మీ కులం దైవకులం అన్నారు, నీ మతం కబీర్ అన్నాడు. అంటే లక్షల సంవత్సరాల క్రితం ఆదిమానవుడు సాయి అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మనకి రామాయణంలో శ్రీరామచంద్రుల వారు, ఆంజనేయ స్వామి వారు ఒక్కటే మనకి అని తెలుస్తుంది. ఎందుకంటే మారుతి తన గుండెలను చీల్చినప్పుడు అందులో కనిపించింది శ్రీరాములు వారే. అదే మనకి సాయిరాముడు కూడా 15వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, నేను నా భక్తుల హృదయాలలో నివసిస్తూ ఉంటాను. ఈ ఉపన్యాసానికి ఇది నేను మీకు కొంచెము ఒక చిన్న ఉదాహరణలు మాత్రంగా ఇచ్చాను. ఈ ఉపన్యాసానికి కొంచెం ముందుకు వెళదాం. ఇప్పుడు మనం రామాయణంలో బాలకాండానికి వెళదాం. బాలకాండంలో రామనామ స్మరణ యొక్క విశిష్టత చెప్పబడింది. ఎక్కడంటే క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు మొట్టమొదటి ఆలాహలం వచ్చింది. ఆ ఆలాహలాన్ని దేవతలు స్వీకరించలేదు, రాక్షసులు స్వీకరించలేదు. మరి లోక కళ్యాణం కోసం ముందు ఎవరో ఒకరు ఆ ఆలాహలాన్ని స్వీకరించాలి. అప్పుడు పరమశివుడు ఆ ఆలాహలాన్ని స్వీకరించి తన కంఠంలో బంధించారు. అందువలన ఆయనకి నీలకంఠుడు అని పేరు కూడా వచ్చింది. పరమశివుడు తన కంఠంలో ఆ ఆలాహలాన్ని బంధించారే కానీ చాలా బాధ ఆయన అనుభవించసాగాడు. ఆ బాధని మర్చిపోవడానికి పరమశివుడు అనుక్షణం రామ రామ రామని స్మరిస్తూ రామనామ స్మరణతో ఆయన శాంతిని పొందగలిగాడు. అదే ఈనాడు సాయి భక్తులు తమ కష్టాల్లో ఉన్నప్పుడు సదా సాయిరాముడు సాయిరాం అని స్మరిస్తూ తమ కష్టాలను మర్చిపోతున్నారు. మళ్ళీ రామాయణ త్రేతాయుగంలో మొట్టమొదట రాముణ్ణి అందరూ ఒక సాధారణ మానవుడిగానే తలచి ఆయన చేసినటువంటి మంచి పనులను చూసిన తర్వాత ఆయన అవతార పురుషుడు, ఆయన భగవంతుడు అని గ్రహించారు. అదేవిధంగా కలియుగంలో సాయిరాముడు మొట్టమొదటి షిరిడి వచ్చినప్పుడు ఆయన పిచ్చి ఫకీరు అన్నారు. కానీ ఆయన మహాసమాధి చెందిన తర్వాత ఆయన గొప్పతనాన్ని గుర్తించి నేటి కోటానుకోట్ల భక్తులు ఆయన్ని భగవంతుడిగా భావించి పూజిస్తున్నారు. మళ్ళీ మనం బాలకాండానికి వెళదాం. బాలకాండంలో పుత్ర సంతానం లేని వారికి పుత్ర సంతానాన్ని ప్రసాదించిన సంఘటనలు కొన్ని ఉన్నాయి. అందులో రామాయణంలో ముఖ్యంగా అయోధ్య నగరంలో దశరథ మహారాజుకి సర్వసంపదలు ఉండి సంతానం లేక, అంటే మగ సంతానం లేక మానసికంగా బాధపడసాగాడు. అదే సంఘటన మనకి సాయి సచ్చరిత్ర 14వ అధ్యాయంలో కనిపిస్తుంది. నాందేడు నగరంలో రతన్జీ షాపూర్జీ వాడియాకి సర్వసంపదలు ఉండి మగ సంతానం లేక మానసికంగా చాలా బాధపడసాగాడు. అటు అయోధ్య నగరంలో దశరథ మహారాజు యొక్క బాధను తొలగించడానికి ఋష్యశృంగుడు దశరథ మహారాజు చేత పుత్రకామేష్టి యాగాన్ని చేయించి దశరథునికి పుత్ర సంతానాన్ని ప్రసాదించిన సంగతి మనందరికీ తెలిసిందే. అదేవిధంగా సాయి సచ్చరిత 14వ అధ్యాయంలో రతన్జీ షాపూర్జీ వాడియాకి బాబా ఆశీర్వదించి మగ సంతానాన్ని ప్రసాదించారు. నేను ఈ రెండింటి సామ్యాప్యాన్ని మీ ముందుంచాను. మళ్ళీ మనం బాలకాండానికి వెళదాం. బాలకాండంలో గురువాక్య పాలన యొక్క ప్రాశస్యం చెప్పబడింది. అక్కడ శ్రీరామచంద్రుల వారు, లక్ష్మణ స్వామి వారు విశ్వామిత్రుడికి యాగాన రక్షణార్థం అడవులకి వెళ్ళినప్పుడు విశ్వామిత్రుడు వారు ముందు వెళ్తున్నారు. అటువంటి సమయంలో ఒక అందమైన స్త్రీ వారికి ఎదురు వస్తున్నప్పుడు విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుడు వారిని పిలిచి, నీవు ఒకే ఒక్క బాణంతో ఈ స్త్రీని సంహరించు అని ఆజ్ఞాపించాడు. శ్రీరాములు వారికి సందిగ్ధలో పడ్డారు. ఏమిటి, ఆ స్త్రీ నన్ను ఏమిచ్చి దూషించలేదే, నన్ను ఏమీ అనలేదే, కానీ ఆమెను చంపమని నా గురువు చెప్తున్నాడు, ఇది స్త్రీ హత్యాపాతమా అవుతుందా అని ఒక క్షణం ఆలోచించి, కాదు, నా గురువు యొక్క ఆజ్ఞను నేను పరిపాలించాలి అనే ఉద్దేశంతో బాణాన్ని ఎక్కుపెట్టి ఆ స్త్రీని సంహరించాడు. ఆ స్త్రీ ఎవరో కాదు, తాటకి. అంటే గురువు యొక్క ఆజ్ఞను శిరసావహించాడు శ్రీరామచంద్రుడు. ఇటువంటి సంఘటన సాయినాథుని జీవిత చరిత్రలో మనకు కనిపిస్తుంది 23వ అధ్యాయంలో. ద్వారకామాయిలో కాకాసాబ్ దీక్షిత్తు అక్కడ ఉండగా ఒక మేకను అక్కడ తీసుకొచ్చారు. ఎవరు బాబా కాకాసాబ్ దీక్షితుని పిలిచి, ఈ కత్తితో ఒకే ఒక దెబ్బతో ఈ మేకను నరుకు అని చెప్తారు. అప్పుడు ఒక క్షణం కాకాసాబ్ దీక్షిత్ ఆలోచిస్తాడు. ఈ మేక నన్నేమి హింసించలేదే, నేను ఎందుకు చంపాలి అని ఒక క్షణం ఆలోచించినా, కాదు నా గురువు యొక్క ఆజ్ఞ ఇది, నేను దీన్ని సంహరిస్తానని చెప్పినప్పుడు ఎత్తి ఆ కత్తిని ఎత్తి నరకబోతుంటే సాయినాథులు వారు ఆగమని చెప్తారు. అప్పుడు కాకాసాబ్ దీక్షిత్ ఒకే ఒక మాట అన్నాడు, నాకు ఈ మేకను చంపడంలో పాపమా పుణ్యమా నాకు అనవసరం, నా గురువు యొక్క మాట వేదంతో సమానము, నేను నా గురువు ఆజ్ఞను పరిపాలించడమే నా ధర్మము అని చెప్పడంతో నాకు రామాయణంలో శ్రీరామచంద్రుల వారికి జరిగిన సంఘటన, కాకాసాబ్ దీక్షిత్ గారికి సాయినాథుని జీవిత చరిత్రలో జరిగిన సంఘటన సామీప్యాన్ని నేను చూడగలిగాను. తర్వాత బాలకాండలోనే కొంచెం ముందుకు వెళ్తే పరస్త్రీ వ్యామోహం వలన అనర్థాలు చెప్పబడింది. రాములవారు అహల్యా శాప విమోచనం మీకు తెలిసే ఉంటుంది. అప్పుడు రాములవారు అరణ్యంలో వెళుతున్నప్పుడు ఆ రాయికి వీరి పాదమును తాకగానే ఆమె ఒక స్త్రీ అయినప్పుడు ఆ దగ్గరలో ఉన్న పన్నశాల నుంచి ఆ స్త్రీ యొక్క భర్త గౌతమముని వచ్చి అహల్య శాప వృత్తాంతం చెప్పినప్పుడు అసలు సంగతి ఏమి తెలిసిందంటే, పరస్త్రీ వ్యామోహంతో ఇంద్రుడు తెలిసి చేసిన తప్పు, అహల్య తెలియక చేసిన తప్పు, దానికి శిక్ష ఉంటుంది, అది తప్పు అని చెప్పి గౌతమముని ఏ విధంగా చెప్పారో ఆనాడు ఆ సంఘటన. మళ్ళీ ఇక్కడ సాయినాథుని జీవిత చరిత్రలో ద్వారకామాయిలో 14వ అధ్యాయంలో చెప్పబడింది ఏమిటంటే, ఆయన మన పారమార్థికానికి స్త్రీ వ్యామోహం ధన వ్యామోహం ఈ రెండు ఆటంకాలని సాయినాథులు వారు చాలా క్లియర్గా చెప్పారు. తర్వాత 49వ అధ్యాయంలో ఇంకొక చిన్న సంఘటన ఉంది. బాబాను దర్శించుకోవడానికి కొంతమంది కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు ఒక స్త్రీ తన యొక్క బుర్ఖాని పైకి తీసి బాబా పాదాలకి నమస్కరించిన తరి బయటికి వెళ్ళిపోతున్నప్పుడు సాయినాథులు వారి పక్కనే ఉన్నటువంటి నానాసాబ్ చందోర్కర్కి ఆ అందమైన స్త్రీ ముఖాన్ని చూసి ఇంకొకసారి చూడాలి అనే కోరిక కలగడం బాబా గ్రహించి సటకాతో చిన్నగా ఒక దెబ్బ కొట్టి, నానా భగవంతుడు అందాన్ని సృష్టించాడు, అది కళ్ళతో చూడడమే, అది నీది కానప్పుడు నీవు దాన్ని ఆశించరాదు. రామాయణంలో గౌతమముని చెప్పినటువంటి సంఘటన, ఇక్కడ సాయినాథులు వారు చెప్పినటువంటి సంఘటన, ఈ యొక్క విషయాలు చూస్తుంటే చాలా సామీప్యం ఉందని తెలుస్తుంది. నేను ధ్యానంలో ఉండగా నాకు అనిపించిన విషయం ఏమిటంటే, ఈ రెండు సంఘటనలు చూస్తున్నప్పుడు నీ భార్య అగ్నిసాక్షిగా నీవు వివాహం చేసుకున్నటువంటి నీ భార్య నీకు పంచదార వంటిది, అటువంటి పంచదారని నువ్వు అనుభవిస్తూ ఇంకా ఎక్కువ పంచదార కోసం బయట నుంచి తాపత్రయం చెందడం అంటే నువ్వు మధుమేహాన్ని కొని తెచ్చుకోవడమే కదా. అందుకోసం పరస్త్రీ వ్యామోహం మంచిది కాదన్న విషయాన్ని మనకి రామాయణంలోనూ సాయినాథుని జీవిత చరిత్రలోనూ చెప్పబడింది. తర్వాత విశ్వామిత్రుల వారు వశిష్ఠుని యొక్క ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అప్పుడు వశిష్ఠుల వారు విశ్వామిత్రుని ఆహ్వానించి తన ఆశ్రమాన్ని పూర్తిగా చూపిస్తూ అక్కడ సబల అనబడే ఒక కామధేనువును గురించి చెప్పినప్పుడు ఆ కామధేనువుకి తనకి విడదీయరాని సంబంధం ఉందని వశిష్ఠులు వారు చెప్పారు. ఆ కామధేనువు వచ్చిన అతిథులందరికీ పంచభక్ష పర్వాణాలు ప్రసాదిస్తోంది. అటువంటి ఆవు యొక్క ప్రాశస్యాన్ని నేను రామాయణంలో చూడగలిగాను. అటువంటి సంఘటన నాకు సాయి సచ్చరిత్ర 27వ అధ్యాయంలో కనిపించింది. ఈ సాయి సచ్చరిత్ర సాయి ద్వారకామాయలో భోజనం చేస్తున్న సమయంలో లక్ష్మీ కాపాడదే పిండి వంటలతో బాబాకి భోజనం పెట్టడానికి వచ్చినప్పుడు బాబా తను తింటున్నటువంటి పదార్థాలన్నీ పక్కకు పెట్టి లక్ష్మీ తెచ్చినటువంటి భోజన పదార్థాలని ఆతృతగా తింటూ ఉంటే పక్కన శ్యామ అడుగుతాడు, ఉన్న శ్యామ, బాబా మేము తెచ్చినటువంటి ఈ పిండి వంటలన్నీ పక్కకు పెట్టేసి ఆమె తెచ్చినటువంటి పదార్థాలు అంత రుచిగా అంత ఆతృతగా తింటున్నావు, కారణం ఏమిటి మాకు చెప్పాలి అని శ్యామ అడిగినప్పుడు బాబా లక్ష్మి యొక్క 5 జన్మల క్రితం పూర్వజన్మ వృత్తాంతం చెప్తున్నాడు. బాబా 5 జన్మల క్రితము ఈమె ఒక చక్కటి ఆవు, ఎంతో మందికి పాలు ఇచ్చింది, నేను కూడా పాలు తాగాను. ఆ తర్వాత ఆమె ఒక తోటమాలి ఇంట్లో పుట్టింది, ఆ తర్వాత ఆమె ఒక వణిజుడి ఇంట్లో పుట్టింది, తర్వాత ఆమె ఒక క్షత్రియుని ఇంట్లో పుట్టింది, దాని తర్వాత ఒక బ్రాహ్మణు ఇంట్లో పుట్టి ఈ కాపట్దేని వివాహం చేసుకుని ఈ రోజున నా దర్శనానికి వచ్చి నాకు ఈ భోజనం పెడుతున్నప్పుడు నేను ఆనందంతో తింటున్నాను, ఇంకొక 2 ముద్దలు నన్ను తినేవ్వండి, తర్వాత నేను మీతో మాట్లాడుతాను అని చెప్పినాడు. అంటే 5 జన్మల క్రితం ఒక ఆవు యొక్క ప్రాశస్యాన్ని, ఒక మంచి పని చేస్తున్న ఆవుకి ఈ జన్మలో తన దగ్గరికి వచ్చినప్పుడు ఎంత ప్రేమ చూపించాడు అంటే రామాయణంలో వశిష్ఠ మహాముని విశ్వామిత్రుడికి సబల అనే కామధేనువు గురించి చెప్పిన వృత్తాంతము, సాయనాథులు వారు ఈ లక్ష్మీ కాపాడేకి పూర్వజన్మలో ఆవు యొక్క చరిత్ర చెప్పడము, ఈ రెండింటినీ నేను మీ ముందు ఉంచుతూ కొంచెం ముందుకు వెళదాం. మళ్ళీ మనం అయోధ్యకాండకు వెళదాం. ఇప్పుడు నేను మీ ముందు చెప్పుతున్నటువంటి సంఘటనలు పగ ప్రతీకారం మంచిది కాదు అనే సంఘటన మీద ఈ వృత్తాంతం మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ వృత్తాంతాన్ని తులసీ రామాయణంలో ఉన్నట్టుగా సుందర చైతన్యానంద స్వాములు వారు తన పుస్తకంలో రాశారు. ఆ సంఘటనని నేను తీసుకుని దానిని సాయినాథుని జీవిత చరిత్రలో సంఘటనతో పోల్చబోతున్నాను. మనందరికీ తెలుసు రామాయణంలో ముఖ్యమైన క్యారెక్టర్ ఎవరంటే కైకేయి అంటారు అందరూ. కైకేయి యొక్క పాత్ర లేకపోతే అసలు రాముడు వనవాసానికి వెళ్లేవాడు కాదు అని అందరూ చెప్తారు. కానీ నా ఉద్దేశంలో కైకేయి కన్నా కైకేయి చెలికత్తె అయినటువంటి మందర చాలా ముఖ్యమైనది. అసలు మందర యొక్క పాత్ర లేకపోతే కైకేయికి ఆ ఆలోచన వచ్చేది కాదు, శ్రీరామచంద్రుల వారు వనవాసానికి వెళ్ళి ఉండేవారు కాదు. అందుకోసం మనం ఒక మందర వృత్తాంతాన్ని తులసీ రామాయణంలోంచి తీసుకున్నట్టుగా సుందర చైతన్యానంద స్వాములు వారు తమ పుస్తకంలో రాసినటువంటి ఈ సంఘటనను నేను సాయి సచ్చరిత్రతో క్రోడీకరించి మీ ముందు ఉంచుతున్నాను. మందర జన్మ వృత్తాంతం. మందర పూర్వజన్మలో ఒక ఆడజింక, ఆమెకి ఒక కూతురు అల్లుడు. ఆ కూతురు జింక, ఆ అల్లుడు జింక చక్కగా అడవుల్లో చక్కగా తిరుగుతున్న సమయంలో కైకేయి మహారాజు వేటకు వచ్చి ఆ మగ జింకని అంటే ఆ అల్లుడి జింకని వేటాడతాడు. అప్పుడు ఆ ఆడజింక తన తల్లి దగ్గరికి వచ్చి, నీ అల్లుడిని ఆ కైకేయి మహారాజు గారు వేటాడి తన యొక్క గృహానికి తీసుకువెళ్ళిపోతున్నాడు, నువ్వు దయచేసి ఆ మహారాజుని ప్రార్థించి నీ అల్లుడి యొక్క ఆ శరీరాన్ని వెనక్కి తీసుకొచ్చి నీ దగ్గర ఉన్నటువంటి సంజీవని మూలికతో నా భర్తనే బతికించి నాకు ప్రతిభిక్ష పెట్టు అని తల్లిని వేడుకుంటుంది. అప్పుడు ఆ ముసలి జింక, ఆ అత్తగారు జింక ఉంటాం కదా, ఆమె కైకేయి మహారాజు దగ్గరికి వచ్చి, మహారాజా నువ్వు వేటాడడంలో నా అల్లుణ్ణి వేటాడి చంపినావు, నీది క్షత్రియ ధర్మమే వేటాడడం, కానీ నేను నిన్ను వేడుకుంటున్నాను, నా కూతురికి ఆ ఐదో తనం నిలబెట్టు, అందుకోసం దయచేసి నా అల్లుడి శరీరం నాకు ఇస్తే నేను బతికించుకుంటానన్నప్పుడు అహంకారంతో కైకేయి మహారాజు ఏమన్నాడంటే, వేట క్షత్రియ ధర్మం, నేను వేటాడాను, ఈ శరీరాన్ని ఇవ్వను అని తన యొక్క రాజ్యానికి తీసుకెళ్ళిపోతాడు ఆ జింకర్ శరీరాన్ని. అప్పుడు బాధతో ఆ ఆడజింక, ఆ అత్తగారి జింక శపిస్తుంది, కైకేయి మహారాజా నా అల్లుడి మరణానికి నీవు కారకుడు, నీకు కాబోయే అల్లుడికి మరణానికి నేను కారకురాలని అవుతాను అని శపిస్తే వెళ్ళిపోతుంది. కైకేయి మహారాజు ఏం పట్టించుకోలేదు. తరువాత కైకేయి మహారాజు యొక్క కుమార్తె కైకేయికి వివాహం దశరథ మహారాజుతో జరుగుతుంది. ఆ దశరథ మహారాజుకి వివాహం చేసుకుని కైకేయిని తీసుకెళ్తుంటే ఆ అత్తవారింటికి దాస దాసీ జనాలతో పంపించడం అక్కడ ఆచారం. అప్పుడు కైకేయి యొక్క చెలికత్త మందరాగా ఆ కైకేయితో దశరథ మహారాజు యొక్క రాజ్యానికి వస్తుంది. మందర అంటే మందర పూర్వజన్మలో కైకేయి మహారాజును శపించినటువంటి జింక. కైకేయి మహారాజు యొక్క అంతఃపురం నుంచి దశరథ మహారాజు అంతఃపురానికి మందర ప్రవేశించి తర్వాత జరిగిన సంఘటనలన్నీ మీకు తెలుసు గనక, పగ వైషమ్యాలతో ఒక జింక మానవ జన్మ ఎత్తి కైకేయి మహారాజు మీద ప్రతీకారం తీర్చుకుంది అంటే కైకేయికి చెడు ఆలోచనలు కలిగించింది మందర. దానివల్ల దశరథ మహారాజు శ్రీరామచంద్రుల వారిని వనవాసానికి పంపించవలసి వచ్చింది. శ్రీరామచంద్రుల వారు వనవాసంకి వెళ్ళిన తర్వాత తన కుమారుడు తన నుంచి దూరంగా వెళ్ళిపోయాడే అనే బాధతో దశరథ మహారాజు మరణించడం, అంటే కైకేయి మహారాజు యొక్క అల్లుడి మరణానికి కారణం ఎవరు? మందర. మందర పూర్వజన్మ ఏమిటి? ఒక జింక. ఒక జింకకు అన్యాయం జరిగినప్పుడు ఆ జింక శపించి మళ్ళీ జన్మ ఎత్తి ప్రతీకారం తీర్చుకున్న సంఘటన రామాయణంలో తులసి రామాయణంలోంచి ఈ సంఘటన తీసుకున్నాము. ఇటువంటి సంఘటన మనకి రెండు మూడు సాయి సచ్చరిత్రలో కనిపిస్తాయి. మనిషి జన్మ నుండి జంతు జన్మకి ఎత్తిన సంఘటనలు సాయి సచ్చరిత్ర 46వ అధ్యాయంలో ఆస్తి కోసం అన్నదమ్ములు పోట్లాడుకుని ఒకళ్ళకొకళ్ళని పొడుచుకుని మేకలుగా పుట్టారు. ఆ మేకలు మేకల మందులో షిరిడిలో వెళ్తుంటే బాబా ఆమె రెండు మేకల్ని చూసి దగ్గరికి తీసి వాటికి రెండు సేర్ల శనగపప్పు పెట్టినప్పుడు శ్యామ అడుగుతాడు, బాబా ఈ మేకల మీద ఎందుకయ్యా ఇంత ప్రేమ చూపిస్తున్నావు అంటే బాబా చెప్తాడు, కిందటి జన్మలో వీళ్ళిద్దరు అన్నదమ్ములు, నాకు స్నేహితులు, వాళ్ళు ఆస్తి కోసం ఒకళ్ళకొకళ్ళు పొడుచుకుని చనిపోయి ఈ జన్మలో మేకలుగా పుట్టారు. వాళ్ళ స్నేహాన్ని నేను గుర్తు చేసుకుంటూ వారికి కొంచెం విశ్రాంతి ఇవ్వడానికి రెండు సేర్ల శనగలు ఇస్తున్నాను, మళ్ళీ వాటిని పంపించేస్తున్నాను. వాటికి ఎక్కువ ధరతో నేను కొన్నదన్నమాట, వాస్తవ్యమే, కానీ తిరిగి ఆ మేకల మందలో వాటిని వదిలేస్తున్నాను అని చెప్పారు. అంటే ఏంటి, పగ వైషమ్యాలతో మానవ జన్మ నుండి జంతు జన్మకి ఎత్తిన సంఘటన సచ్చరిత్రలో ఉంది. అట్లాగే 47వ అధ్యాయంలో చెన్నబసప్ప వీరభద్రప్ప వీళ్ళిద్దరూ కూడా ధనం విషయంలో గొడవలు పడి కొట్లాడుకుని మరుసటి జన్మలో పావుగాను కప్పగాను జన్మించిన సంఘటన మనందరికీ తెలిసిందే. అంటే ఇక్కడ సాయినాథులు వారు చెప్పేది ఏమిటంటే, రామాయణంలో పగ వైషమ్యాలతో ఒక జంతు జన్మ నుంచి మనిషి జన్మకి ఎత్తి ఆ పగ ప్రతీకారానికి వెళ్ళింది. ఇక్కడ మనిషి జన్మలో నీవు పగ ప్రతీకారానికి వెళితే నువ్వు జంతు జన్మ ఎత్తుతావు అని సంఘటన నిరూపించారు బాబా. మళ్ళీ బాబా ఇది కూడా చెప్పారు, జంతు జన్మలో నువ్వు మంచి పనులు చేస్తే మానవ జన్మ ఎత్తచ్చు అని చెప్పడానికి 27వ అధ్యాయంలో లక్ష్మీ కాపాడే 5 జన్మల క్రితం ఆవు దగ్గర నుంచి ఈ జన్మలో స్త్రీగా పుట్టి తనకి ఆహారం తెచ్చిన సంఘటనలు చెప్పడంతో ఈ రెండు సామీప్యాలు మేము ముందుంచాం. కొంచెం ముందుకు వెళదాం. రామాయణంలో రాముడికి బదులు భరతునికి సింహాసనం ఇవ్వాలి అని కైకేయి కోరినప్పుడు ఆ కోరికని దశరథ మహారాజు తీరుస్తానని చెప్తాడు. దశరథ మహారాజు చనిపోయేటప్పుడు రాముడు లేడు, భరతుడు లేడు. భరతుడు వచ్చిన తర్వాత అన్ని విషయాలు తెలుసుకుని నాకు ఈ సింహాసనం అక్కర్లేదు, నా అన్నగారికి కావాలి ఇదే సింహాసనం అన్నప్పుడు అక్కడ వాళ్ళంతా చెప్పారు, లేదు శ్రీరామచంద్రులు వారు ఈ సింహాసనం నీకు త్యాగం చేసి వెళ్ళిపోయారు, ఆయన సింహాసనం అక్కర్లేదు, పితృవాక్య పరిపాలన నాకు ముఖ్యము అని చెప్పి సంతోషంగా ఈ సింహాసనం నా తమ్ముడు భరతునికి ఇవ్వండి, భరతునికి పట్టాభిషేకం చేయండి అని సంతోషంగా చెప్పి వనవాసానికి వెళ్ళిపోయాడు శ్రీరామచంద్రుడు. అటువంటి సంఘటన అంటే సింహాసనం మీద ఆయనకి ఎటువంటి వ్యామోహం లేదు శ్రీరామచంద్రుల వారికి. అటువంటి సంఘటన మనకి సాయినాథుని జీవిత చరిత్రలో 10వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. సాయికి చక్కగా భక్తులు ఒక గద్దె ఏర్పాటు చేసి ఒక తరగడా పెట్టి దానిమీద వారిని కూర్చోబెట్టి మెళ్ళో పులహారం వేసి భక్తులు ఆనందపడుతున్న సమయంలో నానావళి అనే ఒక భక్తుడు వచ్చి, ఏమిటి నీకు ఇంత వ్యామోహం ఉందా ఈ సింహాసనం మీద, నువ్వు నేనెందుకు కూర్చోకూడదు, నువ్వు తప్పుకో నేను కూర్చుంటాను అన్నప్పుడు బాబా సంతోషంగా ఆనాడు శ్రీరామచంద్రుడు తన భరతుడికి సింహాసనాన్ని ఏ విధంగా త్యాగం చేశాడో నానావళికి పిలిచి సంతోషంగా నువ్వు ఈ సింహాసనం మీద కూర్చోవయ్యా అనే సంఘటన నాకు ఈ రెండింటికి సామీప్యం కనిపించింది. మళ్ళీ కొంచెం మనం ముందుకు వెళ్దాం. అయోధ్యకాండంలో దానం యొక్క గొప్పతనం, శ్రీరామచంద్రుడు వారు స్వయంగా దాన ధర్మాలు చేసిన సంఘటన మనకి ఎక్కడ కనిపిస్తుందంటే, ఆయన వనవాసానికి వెళుతూ తన శరీరం మీద ఉండే బంగారం నగలన్నింటినీ దశరథ మహారాజుకి ఆజ్ఞ ప్రకారం వనవాసానికి వెళుతూ తన శరీరం మీద ఉన్నటువంటి ఆ బంగారు నగలన్నీ ఆ పురజనులకి దానం చేసుకుంటూ సంతోషంగా ముందుకు వెళ్ళిపోతున్న సంఘటన గుర్తుకొస్తుంది. ఆయన ఒంటి మీద బంగారం అంతా అయిపోయింది, ఇంకా దశరథ మహారాజు ఆజ్ఞ ప్రకారం ఇంకా అరణ్యానికి వెళుతూ ఇంకా అయోధ్య నగరంలోనే ఉన్నాడు. ఆ సమయంలో ఆయన దగ్గర బంగారం అంతా అయిపోయినప్పుడు త్రిజటుడు అని ఒక బ్రాహ్మణుడు వచ్చి, నాకు ఇప్పుడు గోదానం చెయ్యని అడుగుతాడు, నీకు ఎన్నిదో గోవులు కావాలి అంటే నా చేతికర్ర నేను విసురుతాను, ఎంత దూరం వెళితే అంత దూరం వరకు లైన్లో గోవులు నిలబెట్టి నాకు గోదానం చెయ్యి అంటాడు. అప్పుడు ఆయన దగ్గర బంగారం లేకపోయినా అప్పుడు సుమంతుడు మంత్రివర్యులు అక్కడ ఉన్నప్పుడు, నేను ఇంకా ఈ అయోధ్య నగరంలోనే యువరాజుగా ఇంకా ఉన్నాను కనుక నేను యువరాజుగా ఒక చిన్న ఆజ్ఞ వేస్తున్నాను, ఈ బ్రాహ్మణుకి గోదానం చెయ్యండి అని చెప్పి సంతోషంగా ముందుకు వెళ్ళిపోయాడు. తర్వాత ఈ సంఘటన చూసిన తర్వాత సాయినాథుని యొక్క జీవిత చరిత్రలో నాకు కనిపించింది విషయం ఏంటంటే, బాబా 1908వ సంవత్సరం నుంచి 1918వ సంవత్సరం వరకు రోజుకు 500 రూపాయలు దక్షిణగా స్వీకరించేవాడు. ఆయన భక్తుల నుంచి 5, 10, 50 ఇట్లా దక్షిణగా స్వీకరించి మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి ఏం చేసేవాడండి ఆయన, అమాలికి 2 రూపాయలు, జమాలికి 2 రూపాయలు, తాత్యాకి 15 రూపాయలు, బైజాబాయికి 30 రూపాయలు, ఇట్లా 500 రూపాయలు అందరికీ పంచిపెట్టేసేవాడు. మరి ఈ రోజుల్లో ఎవరండి అంత దానం దాతృత్వం పొద్దు నుంచి సాయంత్రం వరకు సంపాదించేది సార్? డబ్బుని సాయంత్రానికి పంచిపెట్టేసి మళ్ళీ మరుసటి రోజున ఒక ఖాళీ జోలితో ఉండటువంటి మహానుభావులు మనకి ఎక్కడ కనిపిస్తారు? సాయినాథుని జీవిత చరిత్ర చూస్తుంటే ఆనాడు రాముడు వనవాసానికి వెళుతూ అంతా త్యాగం చేసిన త్యాగమూర్తి రాముడైతే, సాయిరాముడు కూడా తనకు రోజుకు వచ్చిన 500 రూపాయలు దాన ధర్మాలు చేసినటువంటి త్యాగమూర్తి అని నేను మీ ముందు సవినయంగా చెప్తున్నాను. తర్వాత రామాయణంలో క్రిమికీటకాల భాషలు ఆ రోజుల్లో వాళ్ళకి తెలుసు కొంతమందికి. మనకి ఎక్కడ కనిపిస్తుందంటే కైకేయి మహారాజు ఒక రోజున తన ఉద్యానవనంలో తన భార్యతో విహరిస్తున్నప్పుడు అక్కడ కొన్ని చీమలు, అందులో ఒక చీమ జుంభకం, జుంభణకము అనే పేరుంది. మనం ఈ రోజుల్లో కుక్కకి లైకా, టామీ, జిమ్మి అని ఎలా పేర్లు పెట్టుకుంటున్నామో బహుశా ఆ రోజుల్లో చీమలకు కూడా కొన్ని పేర్లు ఉంటాయని రామాయణంలో చెప్పబడింది. ఆ జృంభణకము అనే చీమ తన భార్యతో ఏదో సంతోషంగా కొన్ని విషయాలు నవ్వుతూ చెప్తోంది. అది విని కైకేయి మహారాజు నవ్వుకుంటాడు. అప్పుడు కైకేయి మహారాజు భార్య ఉంటుంది, ఏం నవ్వుకుంటున్నారంటే, ఏం లేదు, ఇది భార్యాభర్తలకు సంబంధించింది, నీకు నేను తర్వాత చెప్తానులే అని చెప్పిన సంఘటన. అంటే క్రిమికీటకాదులు మాట్లాడుకునే భాష రామాయణంలో మనకి కైకేయి మహారాజు ద్వారా ఉంది, తెలుసుకునే సంఘటన ఉంది మనకి తెలుస్తుంది. మరి ఆ రామాయణంలో అక్కడ క్రిమికీటకాదుల గురించి తెలుసుకున్న విషయానికి మళ్ళీ సాయినాథుని జీవిత చరిత్రకి సంబంధం ఏమిటండి అని అడిగితే, మీరు చక్కగా 15వ అధ్యాయానికి వెళ్ళండి. 15వ అధ్యాయంలో ద్వారకామాయి గోడ మీద 2 బల్లులు టిక్ 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 అని మాట్లాడుకుంటుంటే నాబోటి భక్తుడు, బాబా ఇది మంచి శకునమా లేకపోతే దుశ్శకునమా అని అడుగుతున్నప్పుడు, లేదు, ఆ ఒక బల్లి సంతోషంగా తన చెల్లెలు రాక గురించి ఎదురు చూస్తోంది అని చెప్పిన సంఘటన మీకు అందరికీ గుర్తే ఉండి ఉంటుంది. అంటే రామాయణ కాలంలో క్రిమికీటకాదులకు భాషను తెలుసుకున్న వ్యక్తులు ఉన్నారు, మహానుభావు ఉన్నారు. మళ్ళీ ఈ కలియుగంలో క్రిమికీటకాదుల యొక్క భాషను తెలుసుకున్నటువంటి మహానుభావుడు సాయిరాముడే. మళ్ళీ కొంచెం మనం ముందుకు వెళదాం, అయోధ్యకాండానికి వెళదాం. అయోధ్యకాండ భగవంతునికి కులమతాల పట్టింపు లేదు అని చెప్పడానికి నేను రాముల వారు వనవాసానికి వెళుతూ అయోధ్యానగరం దాటిన తర్వాత గంగానది ఒడ్డుకు వచ్చినప్పుడు అక్కడ నిషాదరాజు గుహుడి ఇంట, గుహుడు కోయజాతి వాడు, వాని ఇంట్లో రాత్రి విడిది ఉండి అక్కడ యొక్క గుహుడి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి మరుసటి రోజున అతని యొక్క నావలో గంగను దాటి దక్షిణ దిశగా అరణ్యవాసానికి కొనసాగించినప్పుడు ఒక మహారాజు, ఒక అంటరానివాడు అనుకుంటున్న, ఈ కాలంలో మనం అంటరానివాడు అనుకుంటున్న వాడిని ఇంట్లో భోజనం చేశాడంటే భగవంతునికి కులమతాల పట్టింపు లేదు అని నేను గ్రహించాను. అదే అటువంటి సంఘటన మనకు సాయినాథుని జీవిత చరిత్ర 32వ అధ్యాయంలో కనిపిస్తుంది. బాబా తన 4 స్నేహితులతో అరణ్యంలో భగవంతుని వెతుకుతూ దారి తప్పిపోయినప్పుడు ఒక వంజరివాడు, ఒక బంజారా వచ్చి, ఈ ఎండలో ఎందుకు అలసిపోతున్నారు, మీ గమ్యాన్ని తెలుసుకోకుండా మీరు వెళ్తున్నారు, మీకు తోడు ఎవరైనా ఉంటే మంచిది, మీరు అలసిపోయి ఉన్నారు, నేను ఇచ్చే రొట్టె ముక్క తినండి అనినప్పుడు బాబా యొక్క స్నేహితులు 3 తినకుండా ముందుకు వెళ్ళి కష్టాలు పాలయ్యారు. బాబా మాత్రము ఆ వంజరివాడు ఇచ్చినట్టు రొట్టె ముక్క తిన్న తర్వాత తన యొక్క గురువుని, భగవంతుని తెలుసుకున్న సంఘటన ద్వారా నేను మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, ఆనాటి రామాయణంలో శ్రీరామచంద్రుల వారికి కులమతాల పట్టింపులు లేవు, ఎవరైనా అన్నం పెడితే ఆయన తిన్నాడు. అదే ఈ కలియుగంలో సాయినాథుల వారికి కులమతాల పట్టింపులు లేవు అని చెప్పడానికి ఒక వంజరివాడు ఇచ్చినటువంటి రొట్టె ముక్క తిన్న సంఘటన 32వ అధ్యాయంలో చెప్పబడింది. తరువాత కొంచెం ముందుకు వెళదాం. అరణ్యకాండలో శ్రీరామచంద్రు వారు తనని, తన దగ్గరికి వచ్చినటువంటి సర్వస్వ శరణాగతి కోరిన వాళ్ళందరికీ శరణాగతిని ఇచ్చాడు. అరణ్యకాండంలోనూ వాలి సుగ్రీవుల కథ మనకు తెలుసు. వాలి దురాగతాలకి బలైపోయిన సుగ్రీవుడికి ఈయన రక్షణ కల్పించాడు. అలాగే రావణాసుని యొక్క దురాగతాలకి బలైపోయినటువంటి విభీషణుడికి కూడా శ్రీరామచంద్రుల వారు రక్షణ కల్పించాడు. వాళ్ళు శత్రువు యొక్క పక్షం నుంచి వచ్చిన వారైనా తన సర్వస్వ శరణాగతి నేను వేడుకుంటున్నాను రామా అని చెప్పినప్పుడు వారిని రక్షించిన ధర్మము క్షత్రియ ధర్మం. శ్రీరామచంద్రుడు తన శత్రువును క్షమించి తన క్షత్రియ ధర్మాన్ని నిరూపించుకున్నాడు. ఈ సంఘటన ఎక్కడైనా మనకి సాయి సచ్చరిత్రలో కనిపిస్తుందా అని ఒక్కసారి ఆలోచించాను. 33వ అధ్యాయానికి వెళ్లే ముందు, సాయినాథుని జీవిత చరిత్ర 33వ అధ్యాయానికి వెళ్లే ముందు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. అందరూ చెప్తారు నానాసాహెబ్ చందోర్కర్ బాబాకి అంకిత భక్తుడు, కరెక్టే. కానీ మొట్టమొదట 1902 సంవత్సరంలో అప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ తహసీల్దార్గా ఉన్నప్పుడు బాబా 2 సార్లు పిలిస్తే రాలేదు, అహంకారంతో రాలేదు. 3వ సారి ఎందుకు ఈ పిచ్చి ఫకీర్ పిలుస్తున్నాడు, ఎందుకంటే అప్పుడు కలరా వ్యాధి విపరీతంగా ఉన్నప్పుడు బాబా గోధుమ పిండిని విసిరి ఊరి పొలిమేరల్లో జల్లి ఆ షిరిడీ గ్రామాన్ని కలరా వ్యాధి నుండి కాపాడినప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ వేళాకోళం చేశాడు. బహుశా ఆయన డీడీటీ పౌడర్ జల్లి ఉంటాడేమో బ్రిటిష్ వారి యొక్క ఎక్కడి నుంచి తెప్పించి అని వేళాకోళం చేశాడు. అటువంటి హేళన చేసినటువంటి నానాసాహెబ్ చందోర్కర్ని సర్వస్వ శరణాగతి వేడుకున్నాడు. ఎప్పుడు తన కుమార్తె మైనతాయి పురిటి నిప్పులు పడుతున్నప్పుడు జామ్నేర్లో, అక్కడ డాక్టర్ లేడు, ఎవరు లేరు, 2 రోజులైనా పురిటి నిప్పులు పడుతున్నటువంటి మైనతాయిని రక్షించమని నానాసాహెబ్ చందోర్కర్ ప్రార్థిస్తాడు. జామ్నేర్లో మైనతాయి ప్రార్థిస్తుంది, నాకు ఎవరు దిక్కులేరు బాబా, మీరే రక్షించాలి అన్నప్పుడు ద్వారకామాయిలో ఉన్నటువంటి బాబా బాపుగిరి బువ్వాని పిలిచి నువ్వు జామ్నేరు వెళ్ళి ఈ ఊదీ పట్లను వారికి ఇవి, వారిని జామ్నేరులో నా భక్తురాల్ని కాపాడు, నా భక్తుణ్ణి కాపాడు అని చెప్పడంలో అక్కడ క్షత్రియ ధర్మాన్ని పాలించాడని చెప్పడానికి మీకు 33వ అధ్యాయం ఇంకొంచెం వివరణగా వెళదాం. బాపుగిరి బువ్వ టాంగాలో బాబాయే టాంగావాడిగాను టాంగా రూపంలోనూ వచ్చి బాపుగిరి బువ్వాన్ని తీసుకుని వెళుతుంటే ఆ జామ్నేర్ పొలిమేరల్లో ఉదయం వేళ ఈ పలహారం తినమని ఆ టాంగావాడు బాపుగిరి బువ్వాకి ఇచ్చినప్పుడు బాపుగిరి బువ్వ ఒక క్షణం ఆలోచిస్తాడు, వీడు అన్య మతస్థుడు, ఇతని యొక్క ఇతని చేతి భోజనం మనం చెయ్యరాదు అనుకున్నప్పుడు మీరందరూ దయచేసి 33వ అధ్యాయంలో ఒకసారి చదవండి, అక్కడ ఆ టాంగావాడు ఏమన్నాడు, నేను గర్వాల దేశపు క్షత్రియుణ్ణి అని క్లియర్గా చెప్పి ఆ భోజనాన్ని ఆ పలహారాన్ని ఆ బాపుగిరి బువ్వకి ఇచ్చిన సందర్భంలో నాకు అనిపిస్తుంది అన్నమాట, బాబా సత్య ద్వారకామాయిలో నేను ఎప్పుడు అసత్యము ఆడను అని చెప్పినాడు, తనే టాంగావాడిగాను టాంగా రూపంలోనూ వెళ్ళినప్పుడు తను గర్వాల దేశపు క్షత్రియుణ్ణి అని చెప్పుకున్నాడు, అక్కడ కష్టంలో ఉన్నటువంటి మైనతాయి సర్వస్వ శరణాగతి వేడుకుంటోంది, అలాగే నానాసాహెబ్ చందోర్కర్ అంటున్నాడు నీవు తప్పించి మాకు దిక్కెవరూ లేరు, ఒకనకప్పుడు బాబాను హేళన చేసినట్టు నానాసాహెబ్ చందోర్కరు బాబాని ప్రార్థిస్తున్నాడు, బాబా తన భక్తుల కోసం సర్వస్వ శరణాగతి క్షత్రియ ధర్మాన్ని పాలించాడా అని నాకు అనుమానం వచ్చింది. శ్రీరామచంద్రులు వారు క్షత్రియుడు, క్షత్రియ ధర్మాన్ని పాలించారు, ఇక్కడ తాను గర్వాల దేశపు క్షత్రియుణ్ణి అని సాయినాథుని తన జీవిత చరిత్రలో స్పష్టంగా చెప్పుకున్నాడు. గనక నా ఉద్దేశ ప్రకారం బాబా బహుశా క్షత్రియుడై ఉంటాడు అని నేను అనుకుంటున్నాను, ఇది నా ఉద్దేశం మాత్రమని దయచేసి సాయి భక్తులందరూ గ్రహించగలరు. మనం కొంచెం ముందుకు వెళ్ళదాం. అయోధ్యకాండలో నవవిధ భక్తుల్లో ఒకటైనటువంటి కీర్తనం గురించి చెప్పబడింది. భరతుడు అరణ్యాలకు వెళ్లి తిరిగి శ్రీరామచంద్రుని అయోధ్యకు తీసుకురావడుచున్న సమయంలో భరతుడు గంగానది ఒడ్డున మళ్ళీ గుహుణ్ణి కలిశాడు. ఆ గుహుడు తన్మయత్నంలో శ్రీరామచంద్రుని గురించి కీర్తనలు చేయసాగాడు. అంటే భగవంతుని కీర్తించడానికి మన అందరూ అన్నమాచార్యులు కానవసరం లేదు, ఒక త్యాగయ్య కానవసరం లేదు, నీలో భక్తి ఉంటే నీలో నీకు తన్మయత్నంలో నీవు కూడా భగవంతుని ప్రార్థించగలవు. ఈ సంఘటన రామాయణంలో తీసుకున్నాను. ఇటువంటి సంఘటన నాకు సాయినాథుని జీవిత చరిత్ర 32వ అధ్యాయంలో కనిపించింది. సాయి దర్బారులో అనేక జాతుల వారు అన్ని వర్ణాల వారు వచ్చి బాబాని కొంతమంది పాటల ద్వారాను కొంతమంది తమ నృత్య ప్రదర్శనల ద్వారాను కీర్తిస్తూ ఉండేవారు. ఆఖరికి మనం అంటరానివాడు అనుకున్నటువంటి వాళ్ళు కూడా వచ్చి బంజారా వచ్చి సాయి మాయ్ బాప్ నాకు తల్లి తండ్రి సాయి అన్న కీర్తిని సంఘటన చూస్తుంటే భగవంతుని కీర్తించడానికి అందరికీ హక్కు ఉంది అన్న సంఘటన మీ ముందు ఉంచుతున్నాను. ఇప్పుడు మనం రామాయణంలో అరణ్యకాండానికి వెళ్దాం. అందులో తన అంకిత భగవంతుడు తన అంకిత భక్తులకు సద్గతిని ప్రసాదించిన సంఘటనలు ఉన్నాయి. శ్రీరామచంద్రుల వారు సీతాన్వేషణలో అడవులంపట వెళుతుంటే బాధతో వెళుతున్నప్పుడు ఒక చోట ఒక పక్షీంద్రుడు దెబ్బలు తిని మరణావస్థలో ఉంటూ రామ్ రామ్ పిలుస్తున్నప్పుడు రాముడు ఆ ఆవేదన ఎక్కడి నుంచి వస్తుంది, అక్కడికి వెళ్ళినప్పుడు అది జటాయు తను మరణించే ముందు రాముని చూసి, రామా వచ్చినావా నా తండ్రి, నా తల్లి సీతామ్మవారిని ఆ రావణాసుడు ఎత్తుకుపోయినాడు, నేను రావణాసుడితో యుద్ధం చేశాను, నా తల్లిని నేను రక్షించుకోలేకపోయాను, నీవు దక్షిణ దిశగా వెళ్ళి ఆ రావణుని సంహరించి నా తల్లిని రక్షించు అని చెప్తూ రాముడి వారి ఒడిలో తన ప్రాణాన్ని ఆఖరి శ్వాస తీసుకున్న సంఘటన ఎవరినైనా కదిలించి వేస్తుంది. అప్పుడు శ్రీరామచంద్రుడు వారు కళ్ళం పట్టి నీళ్లు పెట్టుకుని తన భక్తుడు జటాయువుకి సద్గతిని ప్రసాదించి అడవిలో ఉన్నటువంటి ఎండుకట్టెలను తీసుకొచ్చి దగ్గర ఉండి దహన సంస్కారాలు జరిపించిన సంఘటన, రాముల వారు స్వయంగా తన తండ్రి చనిపోతే తండ్రికి దహన సంస్కారాలు చేయలేకపోయాడు, కానీ తండ్రి యొక్క స్నేహితుడు జటాయువుకి దహన సంస్కారాలు చేసినటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రుడు. ఈ సంఘటనని సాయినాథుని జీవిత చరిత్రలో నాకు ఒక చోట కనిపిస్తుంది, 31వ అధ్యాయంలో, సాయి సచ్చరిత్ర 31వ అధ్యాయంలో మేఘుడు బాబాకి అంకిత భక్తుడు, 31-35 సంవత్సరాల మధ్యకాలంలోనే మేఘుడు మరణించాడు. అప్పుడు బాబా మేఘుని యొక్క మరణానికి చిన్న పిల్లవాళ్ళలాగా ఏడ్చి దగ్గరుండి దహన సంస్కారాలు చేయించి చావు భోజికి బ్రాహ్మణుకి తన డబ్బుతో భోజనం పెట్టించిన సంఘటన, రామాయణంలో జటాయువుకి శ్రీరాములు వారు జరిపించినటువంటి అంతిమ సంస్కారాలు నాకు గుర్తుకు చేసుకున్నాయి. తర్వాత కొంచెం ముందుకు వెళదాం, పంపాతీరాన్న శబరి ఆశ్రమానికి వెళదాం. భగవంతుని దృష్టిలో అందరూ సమానమే అన్న విషయం మనకి ఈ సంఘటన ద్వారా మీకు నేను తెలియజేయబోతున్నాను. శబరి ఆశ్రమంలో శ్రీరామచంద్రుని చూసి ఆదిత్యానికి ఆమె చక్కటి పళ్ళు తీసుకువచ్చి ఆమె శ్రీరాములు వారికి ఇస్తూ, ప్రతి పండుని రుచి చూసి తీయటి పళ్ళు ఉంటేనే అవి ఇంగిలి పళ్ళు అయినా అవి తీయగా ఉన్నాయని అది నిర్ధారణ చేసుకుని శ్రీరామచంద్రులు వారికి ఇవ్వడం, ఆ పళ్ళు తింటూ ఉంటే భగవంతుని దృష్టిలో అందరూ సమానమే అనే విషయాన్ని నేను గ్రహించగలిగాను రామాయణంలో శబరి ఆశ్రమంలో సంఘటన. ఇటువంటి సంఘటనే సాయినాథుని యొక్క జీవిత చరిత్రలో మనకి కనిపిస్తుంది. 1914వ సంవత్సరం శ్రీరామనవమి రోజున బాబా దర్శనానికి అనేక మంది భక్తులు క్యూలో నిలబడ్డారు ద్వారకామాయి ముందు. 12 గంటల వేళ ఒక ముదిసిని స్త్రీ బాబా దర్శనానికి వచ్చి బాబాకి ప్రేమగా 3 రొట్టెలు ఇవ్వాలని తెచ్చుకుంది, 3 ఎండిపోయినటువంటి రొట్టెలు ఇంటిలోంచి. కానీ అక్కడ క్యూ పెద్దగా ఉండడం వలన ఎవరు ఈమెను పట్టించుకోలేదు. ఈమెనుకుంది, నాకు ఈ రోజున సాయినాథుని యొక్క దర్శనము లభించదు, అందువలన నేను ఈ రొట్టెలు తినేసి వెనక్కి వెళ్ళిపోదాము. 1.5 రొట్టెలు తినేసినప్పుడు బాబాది గ్రహించి శ్యామాని పిలిచి, శ్యామా శ్యామా, నా గురించి ఒక తల్లి ప్రేమగా రొట్టెలు తెచ్చింది 3 రొట్టెలు, అందులో సగం తినేసింది, ఆ మిగిలిన సగం నాకు తినాలనుంది, ఆవిడ దగ్గరుండి తీసుకురా అని చెప్పినప్పుడు శ్యామా వెళ్ళి ఆ ముదిసల స్త్రీని తీసుకొచ్చి, అమ్మా బాబా నిన్ను రమ్మంటున్నాడు అని దగ్గరుండి ఆమెను తీసుకువెళ్ళి ఆమె సంతోషంగా బాబాకు నమస్కరించినప్పుడు బాబా అడుగుతాడు, నా గురించి రొట్టెలు తెచ్చావు నాకు పెట్టవా తల్లి అని. లేదు బాబా, నేను ఎంగిల్ చేశాను సగం తినేశానంటే ఆ మిగిలిన సగం నాకు ఇమ్మని చెప్పినప్పుడు ఆ 1.5 రొట్టె ఎంగిలి రొట్టె బాబా సంతోషంగా తిన్న సంఘటన నాకు రామాయణంలో శబరి ఆశ్రమంలో శబరి ఎంగిలి పండ్లు శ్రీరామచంద్రుల వారికి ఇచ్చే సంఘటన గుర్తుకొచ్చింది. ఈ సంఘటనలే కాకుండా మనం కొంచెం ముందుకు వెళదాం, మళ్ళీ మనం అయోధ్యకాండకు వెళదాం. లోక కళ్యాణం కోసం శ్రీరాములు వారు ఒక చిన్న అబద్ధం ఆడిన సంఘటన, అదే లోక కళ్యాణం కోసం సాయినాథుడు వారి జీవిత చరిత్రలో కూడా ఒక చిన్న అబద్ధం ఆడినటువంటి సంఘటన నాకు 2 గుర్తుకొస్తున్నాయి, ఆ 2 మీకు చెప్తాను. శ్రీరామచంద్రుల వారు సీతాలక్ష్మణ సమేతంగా వనవాసానికి వెళుతున్నప్పుడు ఆ పుత్రవియోగాన్ని తట్టుకోలేక దశరథ మహారాజు సుమంత్రుడనే తన మంత్రిని పిలిచి, ఈ దేశంలో శ్రీరాముడు అనే పౌరుడు దేశాన్ని విడిచి అరణ్యానికి వెళుతున్నాడు, ఒక రాజుగా నేను అతన్ని ఆదేశిస్తున్నాను, వెనక్కి రమ్మని, నువ్వు వెళ్ళి ఈ రాజాజ్ఞని ఆ శ్రీరామచంద్రుడు అనే పౌరుడికి తెలియచేసి అతన్ని వెంటనే తీసుకొచ్చి నా ముందు నిలబెట్టు. కానీ నిజానికి అది పుత్ర వాత్సల్యంతో అతని బాధలో ఉన్న ఒక రాజుగా తన యొక్క ఆజ్ఞని పరిపాలించమని సుమంతుడికి చెప్తాడు. అప్పటికే శ్రీరామచంద్రుడు వారు అయోధ్యా నగర పొలిమేరలకు చేరుకుంటారు. సుమంతుడు వెనకాల అశ్వం మీద పరిగెట్టుకుని వచ్చి రామచంద్రుడు వారికి చెప్తాడు, ఇది రాజాజ్ఞని. ఒక్క క్షణం శ్రీరామచంద్రుడు ఆలోచిస్తాడు, రాజాజ్ఞని పాటిస్తే తన యొక్క పుత్రవాత్సల్యంతో తండ్రి చేసిన పని మంచిది కాదు అని లోకం ఎలా అందరూ తన తండ్రిని దూషిస్తుంది అనే ఉద్దేశంతో ఒక చిన్న అబద్ధం ఆడమని సుమంతుడికి చెప్తాడు. సుమంత, నీవు నాకు చెప్పింది కరెక్టే, నేను విన్నాను, కానీ దయచేసి మహారాజు గారికి చెప్పు. నేను చెప్తుంటే అక్కడ రణగొని ధ్వనిలో, అంటే ఆ అశ్వాలు తర్వాత పౌరుల యొక్క బాధలు అనేక విధమైన ధ్వని కాలుష్యంలో నేను చెప్పింది రామచంద్రుల వారు వినిపించుకోలేకపోయారు. అది వినకుండా అయోధ్య పొలిమేరలు దాటి వెళ్ళిపోయారు. నేను ఇది చెప్పలేకపోయినాను, ఈ వార్త వారికి చెప్పలేకపోయినాను. ఈ చిన్న అబద్ధాన్ని నువ్వు మహారాజు గారికి, దశరథ మహారాజుకి చెప్పు అని చెప్పి తను అరణ్యవాసానికి ముందుకు వెళ్ళిపోతాడు. ఈ ఒక్క అబద్ధము ఎందుకు ఆడాడంటే, తను ముందుకు వెళ్ళి ఆ రావణ సంహారము చేయవలసిన కార్యం ఉంది. ఇటు పుత్రవాత్సల్యంలో తండ్రి మాట మీద ప్రేమతో తను వెనక్కి వస్తే లోక కళ్యాణం యొక్క పని ఆగిపోతుంది. అందుకోసం శ్రీరామచంద్రులు తన జీవిత కాలంలో ఆడినటువంటి చిన్న అబద్ధము ఇది ఒకటి, అది కూడా లోక కళ్యాణం కోసం. మరి ఇటువంటి సంఘటన నాకు సాయినాథుని జీవిత చరిత్రలో 27వ అధ్యాయంలో కనిపించింది. మనకి తెలుసు విష్ణు సహస్రనామం యొక్క గొప్పతనాన్ని బాబా శ్యామకు చెప్పాలనుకున్నాడు. ఒక భక్తుడు రామదాసి రోజుకు 4 సార్లు విష్ణు సహస్రనామం పారాయణ నోటికి కంటతా వచ్చిన పుస్తకం చూసి చదువుతున్నాడు. ఈ పుస్తకాన్ని శ్యామాకిచ్చి శ్యామాచే చదివించాలని బాబాకు చిన్న కోరిక కలిగి ఒక చిన్న అబద్ధం ఆడాడు బాబా. రామదాసిని పిలిచి, రామదాసి నాకు కడుపులో నొప్పిగా ఉందయ్యా, నువ్వు కొంచెం బజారుకు వెళ్ళి సోనాముఖిని తీసుకుని రా అని చెప్పి ఆ రామదాసిని బయటికి పంపించి ఆ విష్ణు సహస్రనామం పుస్తకాన్ని శ్యామాకిచ్చి, శ్యామా ఈ పుస్తకము చాలా గొప్పది, నాకు హృదయము దడ ఉన్నప్పుడు ఇది నా హృదయానికి హత్తుకుని భగవంతుడు నన్ను కాపాడాడు. ఈ విష్ణు సహస్రనామం నీవు చదవాలి, కనీసం రోజుకు ఒక నామమైనా నువ్వు అర్థం చేసుకుని ఎంతోమందికి విష్ణు సుమ సహస్రనామం యొక్క గొప్పతనాన్ని నీ ద్వారా తెలియచేయాలి అనే ఉద్దేశంతో నేను నీకు ఈ పుస్తకాన్ని ఇస్తున్నాను అన్నప్పుడు శ్యామ అంటాడు, ఇది రామదాసి పుస్తకము, ఆయన ఏదైనా కోపగిస్తాడంటే పర్వాలేదు, మిగతా విషయాలు నేను చూసుకుంటాను అని చెప్పి విష్ణు సహస్రనామం పుస్తకం శ్యామాకిచ్చి శ్యామాని ఆ విష్ణు సహస్రనామం యొక్క పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత జీజి నార్కే ప్రొఫెసర్ ఫ్రమ్ మాంచెస్టర్ అటువంటి ప్రొఫెసర్ గారికి విష్ణు సహస్రనామం యొక్క ప్రాశస్యను శ్యామా ద్వారా చెప్పించినటువంటి సంఘటనకి మూలమైన చిన్న అబద్ధం, అంటే విష్ణు సహస్రనామం యొక్క ప్రాశస్యాన్ని లోకానికి తెలియచేయడానికి ఒక చిన్న అబద్ధము ఆడి శ్రీరామచంద్రుల వారు లోక కళ్యాణానికి ఏం చేశారో సాయినాథుల వారు కూడా విష్ణు సహస్రనామం యొక్క గొప్పతనాన్ని ఈ విధంగా మనకి తెలియచేశారు. నేను విష్ణు సహస్రనామం పుస్తకం చదువుతున్నప్పుడు నాకు కలిగించిన అనుభూతిని మీకు మీ ముందు ఉంచుతున్నాను. బాబా నాకు ఏ విధంగా ఆ అనుభూతిని ప్రసాదించారంటే, నీ జీవిత నౌక కష్టాల కడలిలో ఉన్నప్పుడు ఈ విష్ణు సహస్రనామం అనే జెండాని నీ నౌక మీద ఎగరవేయి, అప్పుడు నీ కష్టాల కడలిలో ఉన్నటువంటి నీ నౌక ప్రశాంతంగా ముందుకు వెళ్ళిపోతుంది అని చెప్పిన అనుభూతిని నేను పొందాను, దాన్ని మీ ముందు ఉంచుతున్నాను. మనం మళ్ళీ రామాయణంలోకి వెళదాం. రామాయణంలో భగవంతుని పాదుకలు భక్తుల మనోసామ్రాజ్యాన్ని ఏలుతాయి అనే సంఘటన నాకు కనిపించింది. శ్రీరామచంద్రులు వారు అరణ్యానికి వెళ్ళిపోయారు, దశరథ మహారాజు కాలం చేశారు, భరతుడు ఆ బాధను తట్టుకోలేక తిరిగి తన అన్న అగ్రజుడైనటువంటి శ్రీరామచంద్రులు వారిని వెనక్కి తీసుకువచ్చి సామ్రాజ్యానికి వారినే పట్టాభిషేకం చేయాలనే కోరికతో భరతుడు అరణ్యానికి వెళ్ళి శ్రీరాములు వారిని తిరిగి అయోధ్యకు పిలిస్తే శ్రీరాములు వారు లోక కళ్యాణం కోసం ముందుకు వెళ్ళడానికే సిద్ధపడి తను బదులు భరతుని యొక్క కోరిక మీద తన పాదుకులని భరతునికి ఇచ్చిన సంఘటన చూస్తే ఆ భగవంతుని యొక్క పాదుకుల యొక్క ప్రాశస్యం మనకి అప్పుడు తెలుస్తుంది. వాటిని భరతుడు తన శిరస్సు మీద పెట్టుకుని ఆ నంది గ్రామం వరకే అయోధ్య పట్టణంలో కాకుండా ఆ పొలిమేరలు అక్కడి వరకు తీసుకొచ్చి అక్కడ సింహాసనం మీద ఆ పాదుకుల్ని ప్రతిష్ఠించి ఆ రాజ్యాన్ని ఏలిన సంఘటన, పాదుకుల యొక్క ఆ ప్రాశస్యము గ్రహించిన తర్వాత మనకి ఇటువంటి సంఘటన సాయినాథుని జీవిత చరిత్రలో 5వ అధ్యాయంలో కనిపిస్తుంది. సాయినాథుడు షిరిడీకి వచ్చిన శుభ సందర్భాన్ని గుర్తుగా పెట్టుకోవడానికి బాయి కృష్ణాజీ మరియు జీకే దీక్షితులు బాబా యొక్క పాలరాతి పాదుకులని ప్రతిష్ఠించి వేప చెట్టు కింద దాన్ని పూజిస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ఉపాసాని మహారాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఉపాసాని మహారాజు కూడా దానికి అంగీకరించి బాబా అనుమతితో శ్రావణ పౌర్ణిమ రోజున గురుస్థానంలో ఉన్నటువంటి ఆ వేప చెట్టు కింద ఆ పాలరాతి పాదుకులని ప్రతిష్ఠించినప్పుడు బాబా అక్కడికి వచ్చి అన్న మాటలు ఏమిటి, ఇవి భగవంతుని పాదుకులు, నా పాదుకులని చెప్పలేదు, ఇవి భగవంతుని పాదుకులు, ఈ పాదుకులను మీరు పూజించుకోండి, శుక్రవారం గురువారం నాడు ఇక్కడ ధూపం వేసుకుని మీ కోరికలు నెరవేర్చుకోండి అని పాదుకుల యొక్క ప్రాశస్యాన్ని రామాయణంలో శ్రీరామచంద్రుడు భరతుల వారికి చెప్పినట్టుగా సాయిరాముడు తన భక్తులకి తెలియజేశారు. తర్వాత మనం కొంచెం ముందుకు వెళదాం. భాగవతము తర్వాత రామ విజయము అనే రెండు పుస్తకాల గురించి మనకి సాయి సచ్చరిత్రలో కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ అంటే మనకి 43, 44 అధ్యాయాల్లో ఇది ముఖ్యంగా సాయినాథుని వారు తన అవతారం చాలించే సంఘటనలు ఇందులో చెప్పబడింది. ఈ అవతార చాలించడానికి శ్రీరామచంద్రుల వారు కూడా అవతారం చాలించిన విధానానికి చాలా సామీప్యం ఉంది. తర్వాత ఇక్కడ మీకు ముందు చెప్పాలి, మనబోటి వారు అంత్యకాలంలో భాగవతాన్ని మనం విని మన సద్గతిని పొందవచ్చు. మనబోటి సాధారణ మానవులు అదే యోగీశ్వరులు యోగులు రామ విజయం అంటే మృత్యుదేవకు ప్రీతికరమైనటువంటి రామ విజయాన్ని విని వారి స్వచ్ఛంద మరణాన్ని పొందుతారు. అక్కడ రామ విజయం అంటే రాముడికి అవతారం చాలించినటువంటి ఘట్టం అది రామ విజయం అని, ఆయనకి మరణం లేదు రాముడికి, ఆ సంఘటన చెప్పడానికే బహుశా 43, 44 అధ్యాయంలో వజే అనే భక్తుడి చేత బాబావారు రామ విజయం చదివించుకుని తన మహాసమాధి చెందారు. ఇప్పుడు ఆ రామ విజయం గురించి మనం ఎలాగా ప్రస్తావన వచ్చింది కనుక శ్రీరామచంద్రుల వారు ఏ విధంగా తమ అవతారాన్ని చాలించారు అన్న విషయాన్ని ఒక్కసారి మన రామాయణంలో చూద్దాం. శ్రీరామచంద్రుల వారు లవకుశలకి తన సామ్రాజ్యాన్ని పట్టాభిషేకం చేసిన తర్వాత సీతామ్మవారు అనేక కష్టాల తర్వాత ఇంకా ఈ భూలోకంలో ఉండడానికి ఇష్టం లేక తన మాతృదేవత అయినటువంటి భూదేవి ఒడిలోకి వెళ్ళిపోయింది. సీతామ్మవారు లేనప్పుడు రాములు వారు ఇంకేం చేస్తారు అర్థమైంది. సీతామ్మవారు సాక్షాత్తు లక్ష్మీదేవి విష్ణులోకానికి వెళ్ళిపోయింది, తను కూడా విష్ణులోకానికి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుని తన భక్తులు తన యొక్క ప్రజలందరూ చూస్తుండగా శ్రీరామచంద్రుల వారు లక్ష్మణస్వామితోనూ భరతుడితోనూ శత్రుఘ్నుతోనూ కలిసి సరయూ నదిలోకి వెళ్ళిపోయి అంతర్ధానం అయిపోయారు ఆ నదిలో. ఆ నదిలోంచి శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి మీద పవళిస్తూ శంఖుచక్రాలతో పైకి వచ్చి విష్ణులోకానికి వెళ్ళిపోయిన సంఘటన మనకి రామాయణంలో చెప్పబడింది. ఇటువంటి సంఘటన సచ్చరిత్రలో మనకి 43, 44 అధ్యాయాలు బాబా మహాసమాధిలో అక్కడ ఏం జరిగిందంటే 1918 అక్టోబర్ 15వ తారీఖు విజయదశమి రోజు మధ్యాహ్నం 2:30 ద్వారకామాయిలో బాబా తన స్వచ్ఛందంగా తన శరీరాన్ని వదిలిపెట్టి విష్ణులోకాలకి వెళ్ళిపోయిన సంఘటన చూడండి. ఆ మధ్యాహ్నం 2:30 దశమి వెళ్ళి ఏకాదశి వస్తున్నటువంటి ఘడియల్లో బాబా విష్ణులోకానికి వెళ్ళిపోయారు. శ్రీరామచంద్రుల వారు తన అవతారాన్ని ఏ విధంగా చాలించారో సాయినాథుల వారు కూడా అదే విధంగా చాలించారు అనే భావనతో నేను ఈ రోజున ఈ చిన్న ప్రయత్నంలో ఆనాటి రాముడే ఈనాటి సాయిరాముడు, ఆనాటి రామాయణమే ఈనాటి సాయి రామాయణం అనే భావనతో మీ ముందు ఈ చిన్న విషయాలన్నీ చెప్పడం జరిగింది. మీరు సాయి రాముడిని నాతో అంగీకరించి ఒకసారి అందరూ కలిసి మనము సాయినాథునికి జయకారం జయ జయలు చెప్దాము. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ్.